ఓం శాంతి. అందరూ చెప్పండి, ఓం శాంతి, ఓం శాంతి. మీరందరూ ప్రభువుకు ప్రియమైన ఆత్మలు, శాంతి ప్రియ ఆత్మలు. చాలా దూర దూరం నుండి ఈ శాంతివన్ పరిసరాలకు ప్రజాపిత బ్రహ్మకుమారి సీశ్వరి విశ్వవిద్యాలయ హెడ్ క్వార్టర్స్కు వచ్చారు. చాలా పెద్ద లక్ష్యం ఉంచుకొని వచ్చారు. మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి, మనలో ఆధ్యాత్మిక సశక్తీకరణ ఏ విధంగా చేసుకోవాలి, దానికోసమై విశేషంగా రాజయోగం అనేది నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, అనుభవం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మొదటి క్లాస్ ఆరంభమవుతుంది. దీంట్లో మీకు చెప్పబడుతుంది యోగము అంటే ఏంటి, తర్వాత యోగి అంటే ఎవరు. మీకు ముందు యోగేశ్వరుడు గురించి నిన్న తెలియజేయడం జరిగింది. తర్వాత యోగి యోగేశ్వరుడితో ఎలా సంబంధం ఉంచుకోవాలి, దానికి పద్ధతి ఏమిటి, అది మీకు తెలియజేస్తాము. యోగము అంటే ఏమిటి, ఇప్పుడు ఈ ప్రశ్న వస్తుంది. అనేక ప్రకారాల ఆలోచనలు వస్తూ ఉంటాయి యోగం విషయంలో. యోగము అంటే ఏమిటి, యోగము అంటే కొద్దిమంది యోగాసనాలు ఇలాంటి క్రియల గురించి తెలియజేశారు. యోగాన్ని వాస్తవంగా ఇంకొక విరుద్ధమైనటువంటి అభిప్రాయాలతో తెలియజేయడం జరిగింది. సహజమైనటువంటి పద్ధతి యోగాన్ని గురించి, యోగ పద్ధతుల గురించి స్కూల్స్ కూడా ఓపెన్ చేశారు. ఇదే లక్ష్యం ఉంది. మొదట మనం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, దానికోసం యోగం అవసరం. మనసును శాంతిగా ఉంచుకోవచ్చు, దానికే అంటారు హెల్దీ మైండ్, ఆరోగ్యవంతమైనటువంటి మనస్సు, ఆరోగ్యవంతమైనటువంటి శరీరం. వాళ్ళు శరీరం యొక్క యోగాసనాల ద్వారా మనస్సును శాంతిగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అది వాస్తవంగా తప్పు కాదు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుని తర్వాత మనస్సును కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలనుకోవడం తప్పు కాదు, కానీ యోగం అనేది లోతులోకి వెళ్ళాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా చాలా బాగా తెలియజేశారు. 80% మంది మనస్సును అనారోగ్యంగా ఉంచుకోవడం అంటే సైకో, విరుద్ధమైనటువంటి అభిప్రాయాలతో ఉండడం జరిగింది అనేది హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. దానికే వాళ్ళు చెప్తూ ఉంటారు, డోంట్ వరీ, చింత చేయొద్దండి, అంతా సరిపోతుంది అంటూ ఉంటారు. ఎందుకంటే చింత నుండి చాలా రోగాలు ఉత్పన్నమవుతాయి, ఇది కూడా మనకు తెలుసు. కాబట్టి స్ట్రెస్ లేకుండా, నెగటివ్ లేకుండా, డిప్రెషన్ లేకుండా, ఇది వాటినే మనోరోగము అంటారు. దాని పరిణామ స్వరూపం శరీరం పైన పడుతుంది. చాలా రోగాలకు కారణం మనస్సు, శరీర రోగాలకు కారణం మనస్సు. ఎందుకంటే ఎక్కువ అనారోగ్యాల కారణమంతా మనస్సు. మరి మనస్సును ఎలా ఉంచుకోవాలి, మనస్సును కరెక్ట్గా ఉంచుకోవాలి, శరీరాన్ని కరెక్ట్గా ఉంచుకోవాలా, ఎవరైనా చెప్తారు కరెక్ట్గా మనస్సును ఉంచుకోవాలి. 80% వాస్తవంగా రోగాలు అనేది రాకుండా వెళ్లడం జరుగుతుంది. ఎందుకంటే మనస్సును కరెక్ట్గా ఉంచుకున్నట్లయితే ఇంకా 20% మందులు డాక్టర్ల దగ్గరకు వెళ్లడం, ఈ విధంగా బాగు చేసుకోవాల్సి పడుతుంది. 80% వాస్తవిక యోగం ద్వారా నయమవుతాయి. వాస్తవానికి యోగం అంటే జీవితాన్ని జీవించే కళ నేర్పిస్తుంది. అంటే మనం ఏమి యోచన చేయాలి, ఏది ఉంచుకోవాలి, ఎలా భావనలను ఉంచుకోవాలి, ఎలా వ్యవహారం చేయాలి, ఎలా మనం సంబంధ సంపర్కంలో సుమధురంగా మాట్లాడాలి, ఇదంతా యోగం ద్వారా నేర్చుకుంటాం. కాబట్టి యోగాన్ని నేర్చుకోవడానికి కష్టపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. చాలా పెద్ద అర్థంతో కూడినటువంటిది కూడా కాదు యోగం అంటే. మనం యోగానికి బాహ్య అర్థం తెలుసుకున్నాం. సంస్కృతంలో యోగం యొక్క శబ్దం ఏమిటంటే సంబంధము. యోగము అనగా సంబంధము, సంబంధాన్ని జోడించడం, ఏదైనా జోడించడం, దానికి యోగము అంటాం. యోగానికి వ్యతిరేక శబ్దమే వియోగం. వియోగము అనగా విడిపోవుట, యోగము అనగా కలియుట, వియోగం అనగా దూరం కావడం, విడిపోవడం, యోగం అనగా కలియడం. మనం ఏ వ్యక్తినైనా గుర్తు చేసుకుంటాము అంటే హృదయపూర్వకంగా అది కూడా యోగం. మనం ఎవరిని గుర్తు చేసుకుంటాము, మన సంకల్పం వారి దగ్గరకు చేరుతుంది. ఎంత మీరు నాకు చాలా గుర్తొచ్చారు, ఎంత గుర్తు చేసుకున్నారో ఏమో మీరు అంటారు, నాకు చాలా గుర్తొస్తున్నారు అని కూడా అంటారు. అది వాళ్ల చేతిలో మనకు యోగం ఉంది అని అర్థం. ఈ లెక్కాచారంతో తీసుకుంటే ప్రతి ఒక్కరు యోగిలే. తల్లి బిడ్డ, తండ్రి బిడ్డ, ఇట్లా ప్రతి ఒక్కరు ఎవరు ఎవరితో సంబంధం జోడిస్తారో అదే యోగం. యోగం అనగా సంబంధం జోడించడం. దీనికి రాజయోగము అంటారు. ఈ రాజయోగం ద్వారా మనం ఆత్మ పరమాత్ముడితో కలుస్తాము. కాబట్టి యోగము రాజయోగం. దీని గురించి ఈరోజు చర్చ జరుగుతుంది. ఈరోజు యోగి ఎవరు, ఎవరు పరమాత్ముని గుర్తు చేసుకోగలరు, ఎవరికి శాంతి కావాలి? ప్రతి ఒక్కరూ కోరుకుంటారు శాంతి కావాలి, భగవంతుడా శాంతినివ్వు, శాంతినివ్వు అని. మరి శాంతిని అడుగుతూ ఉండేవాళ్ళు ఎవరు? యోగాన్ని తెలుసుకోవడం కష్టం కాదు. అదేవిధంగా 3 లెవెల్స్ ఉన్నాయి యోగానికి. 3 పద్ధతులు. 1, ఫిజికల్ గా శారీరకంగా వస్తువులపైన మనం సంబంధాన్ని జోడించడం. ఇప్పుడు మనకి ఇంటి కరెంట్ కావాలి అంటే కనెక్షన్ పవర్ హౌస్ తో ఉంచుకుంటాం. పవర్ హౌస్ నుంచి ఇక్కడ కరెంటు ప్రసారం అవుతుంది. కాబట్టి పవర్ హౌస్ తో యోగం ఉంది. ఇది ఒక యోగం. ఇంకా 2వ పద్ధతి ఏమిటంటే మానసిక విధానం, మనస్సుతో కలవడం. దీన్ని టెలిఫోన్ మనం ఏది అనుకుంటూ ఉన్నామో, ఎవరిని అనుకుంటూ ఉన్నామో వాళ్ల దగ్గరికి మన సంకల్పం చేరడం. వస్తువుల గురించి కావచ్చు, వైభవాదుల గురించి కావచ్చు, స్థానం గురించి కావచ్చు, పరిస్థితి కావచ్చు, దేన్నైనా మనం మనస్సు ద్వారా గుర్తు చేసుకుంటూ ఉన్నాము. అంటే మన మనస్సు దాంతో జోడించాము, దాన్ని యోగము అంటారు. ఎవరితో మనం సంబంధం ఉంచే అనుభవం కూడా అవుతుంది మనకి. ఇంకా 3వ విధానం ఏమిటంటే యోగం అనగా ఆధ్యాత్మిక విధానం. ఈ విధానాన్ని గురించి మనము తెలుసుకోవాలి. ఇప్పుడు ఫిజికల్ గా మెంటల్ గా ఇంతవరకు తెలుసుకున్నారు, కానీ ఆధ్యాత్మికంగా యోగం అంటే ఏమిటి? దీనికే చెప్తారు ఆత్మ పరమాత్ముణ్ణి కలవడం, దీన్ని యోగము అంటాం. ఆత్మ కనబడరు, పరమాత్మ కనబడరు, కానీ కలుస్తారు దీన్ని అనుభవం ద్వారా. ఇప్పుడు మూగవాళ్ళు ఉంటారు, వాళ్ళకి మిఠాయి ఇచ్చాము, వాళ్ళు ఎలా అనుభవం చెప్పగలుగుతారు? అనుభవం అయి ఉంటుంది కానీ చెప్పలేరు. ఇక్కడ పరమాత్ముణ్ణి కలవడం అనేది సుఖకరమైనటువంటి ఔషధం లాంటిది, ఒక మిఠాయి లాంటిది. కానీ తెలుసుకోవచ్చు, ఆ లెవెల్ దాకా మనం చేరొచ్చు. ఇది పెద్ద మాట ఏం కాదు. వాస్తవంగా ఆలోచిస్తే మనకు ఇప్పుడు ఇప్పుడు రేడియో స్టేషన్ ఉంది, రేడియో స్టేషన్ ద్వారానే కదా మనం ఇప్పుడు వినగలుగుతూ ఉన్నాం. ఆ వైబ్రేషన్స్ అంతా, సౌండ్, ఆ ఎనర్జీ మొత్తం అంతా రిసీవ్ చేసుకున్న తర్వాతే కదా ప్రసారం చేస్తుంది. అది ఫిజికల్ టైప్ యొక్క యోగము. షుగర్ కలుస్తుంది, చక్కెర కలుస్తుంది పాలలో. షుగర్ కలిపాం కాబట్టి తీయగా ఉంది, పాలు తీయగా అయ్యాయి. ఎవరి జతలో ఏది కలిపామో ఆ గుణం కనబడుతుంది. చక్కెర పాలలో కలిపాం కాబట్టి తీయగా అనుభవం అవుతుంది. అదేవిధంగా సుఖం అనుభవం చేయడం, దుఃఖం అనుభవం చేయడం, ఎవరినైనా గుర్తు చేసుకోవడం, ఒక విషయం గుర్తు చేసుకున్నామంటే సుఖం అనుభవం కావచ్చు, దుఃఖం అనుభవం కావచ్చు. మనస్సును వెనక్కి కూడా తీసుకుని వెళ్ళొచ్చు, జరిగిపోయిన విషయాలను గురించి యోచన చేయడం. ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తారు, ఇంకా భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచిస్తూ ఉంటారు, ఊహిస్తారు, ప్లాన్లు వేస్తారు. అంటే వాటి జతలో మనం కలిసాం, ఆలోచిస్తూ ఉన్నామంటే కలిసాము. ఇది ఆధ్యాత్మిక పద్ధతి. అంటే మనం ఆత్మ, పరమాత్ముడితో కలవడం అనే విషయాన్ని గురించి సూక్ష్మంగా తెలియజేయాలంటే సూక్ష్మంగానే కలిసేది ఆత్మ పరమాత్ముడితో. యోగి కనబడరు, యోగేశ్వరు కనబడరు, ఎందుకంటే ఆత్మ సూక్ష్మము, పరమాత్మ సూక్ష్మము కాబట్టి. బాహ్యంగా చూసేవి ఇప్పుడు అసత్యము అని చెప్తారు. ఫిజికలీ మనకు బయటికి కనబడే దాంట్లను చెప్తాము. కానీ శాస్త్రాల్లో కూడా ఏం రాశారు అంటే జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం అనే, జగత్ అసత్యము, బ్రహ్మ సత్యం అనేది. ప్రపంచమంతా అసత్యమే అని చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఆత్మ సత్యము, పరమాత్మ సత్యం. ప్రకృతి మారుతూ ఉంటుంది, ఏది మారుతూ ఉందో దాన్ని ఆధ్యాత్మిక భాషలో అసత్యము అని చెప్తారు. ఏది స్థిరంగా ఉంటుందో, ఏక్ర స్థితిలో ఒకే విధంగా ఉంటుందో, ఎప్పటికీ ఉంటుందో, నిత్యంగా ఉంటుందో, అవినాశిగా ఉంటుందో, అపరివర్తన మారేదే లేదో, అది సత్యము అంటారు, అదే శ్రేష్టము. ఏదైతే మారుతూ ఉంటుందో వినాశి, ప్రతి విషయంలో మారుతూ ఉండేదే అసత్యము అంటారు. ఒక వ్యక్తి అసత్యం మాట్లాడుతూ ఉన్నారు అంటే వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా మారుతూ ఉంటాయి, వాళ్ళ మాటి మాటికి మారుతూ ఉంటారు. ఒకసారి చెప్పిన మాట ఇంకొకసారి ఉండదు. ఎవరైతే సత్యం మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ స్టేట్మెంట్స్ ఎప్పుడు మారో, ఒకే విధంగా స్థిరంగా ఉంటారు. ఆత్మ పరమాత్మ సత్యం, ఎందుకంటే ఆత్మ అవినాశి, పరమాత్మ కూడా అవినాశి. మరి ప్రకృతి యొక్క ప్రతి వస్తువు కూడా వినాశి, ఈ శరీరం కూడా వినాశనం అయ్యేదే. ఇప్పుడు మనది ఎంత వయసు ఉంటుందో అన్ని సంవత్సరాల శరీరం ఇది, 20 కావచ్చు, 40 కావచ్చు, 60 కావచ్చు, కానీ అంతకు ముందు లేదు ఈ శరీరం. ఇంకొద్ది రోజుల తర్వాత ఉండదు అంటే ఇది వినాశి అంటే అర్థం. ఇది మధ్యలో ప్రకటితమైంది, కనబడుతూ ఉంది, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్ని మార్పులు, తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు కూడా మారుతూ 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 ఒక రోజు కనబడకుండా ఉండేది ఇది శరీరం. అంటే దీన్ని చూడ్డానికి ఆనందం కలుగుతుంది, కానీ వాస్తవానికి ఏమిటికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవంతా యూజ్ చేస్తూ ఉన్నాం కదా, ఉపయోగిస్తాం కదా ప్రజెంట్. ఇప్పుడు మనం ఇంతకు ముందు లేదు, 20 సంవత్సరాల కిందట అది. అదేవిధంగా చూస్తూ ఉంటే ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ముందు ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది, అదే అవినాశి అంటే. దాన్ని మనం తెలుసుకోవాలి. యోగం అనగా సంబంధం, రాజయోగము అనగా రాజాగా కావడం, ఇంద్రియాలకు రాజాగా కావడం. యోగి అనగానే రాజా. ఈరోజు మనము ఇంద్రియాలకు వశమయ్యాము, గులామయ్యాము, ఎక్కడెక్కడికో లాక్కొని పోతూ ఉంటాయి ఇంద్రియాలనేది. ఆత్మ రాజాను, అప్పుడప్పుడు చెవులకు ఇంపైనటువంటి విషయాలు వినడం, నోటికి రుచికరమైనటువంటివి దాన్ని ఆస్వాదించడం, కళ్ళకి ఇష్టమైన వాటి వైపు వెళ్లడం, ఈ విధంగా ఇంద్రియాలకు ఇంద్రియాలు యజమాని అయినాయి, మనము నౌకరైన ఆత్మ. ఇంద్రియాలే మాలిక్ యజమాని అయి ఆత్మను నడిపిస్తూ ఉన్నాయి. అందుకే చెప్తూ ఉంటారు, మనస్సు చాలా చంచలము, మనస్సు దుష్టమైండేది, మనస్సు నీచమైండేది, మనస్సు ఒక గుర్రం, గాలి కంటే స్పీడ్గా వెళ్తూ ఉంటుంది మనస్సు, ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనస్సు వశమైపోయింది, గులాం అయిపోయింది ఇంద్రియాలకు. కాబట్టి ఇప్పుడు రాజయోగము అంటే ఇంద్రియాలకు రాజాగా కావడం, మన ఇంద్రియాలను మన వశం చేసుకుని నడిపించడం. ఇప్పుడు ఎవరినైనా కొడతారు మీరు చంపదెబ్బ, అప్పుడు మళ్ళీ పశ్చాత్తాపం పడతారు, మరి మళ్ళీ అనుకుంటారు కొట్టకూడదు అనుకుంటారు, కఠినమైన మాటలు మాట్లాడతారు, తర్వాత పశ్చాత్తాపం పడతారు, ఈ విధంగా మాట్లాడకూడదు అనుకుంటారు, ఇంకెప్పటికీ ఆ విధంగా మాట్లాడను అంటారు. అంటే వాస్తవంగా అవంతా మన చేతుల్లో ఉండే పనే కదా, మాట్లాడడం మాట్లాడకపోవడం, కొట్టడం కొట్టకపోవడం. కానీ ఇంద్రియాలు మనస్సుకు డైరెక్షన్ ఇస్తూ ఉంది. రాజయోగము అంటే ఇంద్రియాలకు రాజు అయి మనము మనస్సు చెప్పినట్లా నడిపించడం. ఏది ఆలోచించాలో అది యోచన చేయాలి, ఏది వద్దు అనుకుంటామో అది ఆలోచించకూడదు. మన ఆలోచనలు మన చేతిలో ఉండాలి. ఇప్పుడేమవుతోంది, ఏది ఆలోచన చేయకూడదు అనుకుంటామో అది చేస్తాం, ఏది మాట్లాడకూడదు అనుకుంటామో అదే మాట్లాడతాం, ఏది వద్దు అనుకుంటే అదే చేస్తూ ఉన్నాము. అంటే మన కంట్రోల్లో మన ఇంద్రియాలు లేవు, మనస్సు కూడా మన ఆధీనంలో లేదు అంటారు. పరమాత్మ ఇదే చెప్తూ ఉన్నారు, రాజయోగము అనగా మనస్సుకు రాజా కండి, ఇంద్రియాలకు రాజా కండి, తర్వాత అందరి హృదయాల్లో హృదయాలకు కూడా రాజా కండి. మన మనస్సు ఎంత ఉన్నతంగా ఉంచుకోవాలి, అందరి మనసులను గెలుచుకునేట్లు మన మాటలు ఎలా ఉండాలి, మన దృష్టి ఎలా ఉండాలి, చాలా రాయల్గా ఉండాలి. అది మన చేతిలో ఉంది. రాజయోగం ద్వారా మనము కర్మేంద్రియాలను వశం చేసుకున్నట్లయితే మనం ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా చేయాలి, ఇవంతా కూడా ఈ రాజయోగం నేర్పిస్తుంది. ఎప్పుడు, ఎందుకంటే మనం కర్మేంద్రియాలకు రాజు అయినప్పుడు ఆ విధంగా నడుచుకోగలుగుతాము. మన మనస్సును జయించిన వాళ్ళు అయినప్పుడే విశ్వాన్ని జయించిన వాళ్ళు అంటే అందరి మనసుల్లో మనము మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతాం. ఫిజికల్ పవర్ నుంచి వాస్తవంగా విశ్వాన్ని జయించలేము. ఇప్పుడు హిట్లర్, నెపోలియన్ బోనపార్ట్ ఇట్లాంటి వాళ్ళనంతా చూశాము, ఆయుధాల నుంచి విశ్వాన్ని జయించారా అలెగ్జాండర్ ఇట్లాంటి వాళ్ళు? లేదు. కానీ మనస్సును జయించిన వాళ్లే నిజంగా ప్రపంచాన్ని జయించిన వాళ్ళు. అప్పుడే నరులు నారాయణుడిగా, నారి మహాలక్ష్మిగా కాగలుగుతారు. మనస్సులు దేవతలుగా కావాలి అంటే ఇది రాజయోగం ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి రాజయోగం అంటే ఏమి? ఇప్పుడు మనం స్వతంత్రంగా ఉండి ఆత్మ మనల్ని తెలుసుకుని ఇంద్రియాల నుంచి విడుదల పొంది తర్వాత పరమాత్ముడితో కనెక్షన్ జోడించడమే ఈ రాజయోగం. మరి ఎలా ఈ లింక్ జోడించాలి పరమాత్ముడితో మనం? రాజయోగం యొక్క మెథడ్ చాలా ఉన్నతమైనటువంటిది. పరమాత్ముడి దగ్గరకు చేరొచ్చు, పర్వత శిఖరానికి చేరొచ్చు రాజయోగం ద్వారా. కానీ సహజమైనటువంటి దారి, షార్ట్ కట్. ఇప్పుడు మనం పర్వతానికి చేరాలి అనుకుంటే షార్ట్ కట్ దారి చూస్తాము, తర్వాత ఈజీగా ఉండే మార్గం ఎన్నుకుంటాము. అదేవిధంగా పరమాత్మని కలవడానికి కూడా షార్ట్ కట్ దారి, సహజమైనటువంటి దారి, కష్టం లేకుండా ఉండేది. మరి పరమాత్మను కలవడము, ఇది మనం తెలుసుకోవాలి. షార్ట్గా ఉండేది, ఇబ్బంది లేకుండా ఉండేది. అయితే ప్రాప్తి అనగణిత అంటే లెక్క లేకుండా పొందగలుగుతాం ఈ రాజయోగము ద్వారా. మనము బాగున్నాం, అన్నిట్లో బాగున్నారు ప్రపంచంలో, అందరితో పోల్చుకుంటే బాగున్నాం అనుకుంటారు. కానీ ఏదో వెలితి, ఏదో అసంతృప్తి, మహిమ కావాలి, గౌరవం కావాలి, మర్యాద కావాలి. ఈ విధంగా మరి ఇంట్లో పరివారము, మరి మిగతా వాళ్లపైన ఆశలు కోరికలు, ఇలాంతా అన్నిట్లో బాగున్నామంటారు. అయితే ఉన్నతమైనటువంటి ప్రాప్తి అంటే ఏమి? ఖుషి యొక్క ప్రాప్తి. ఇప్పుడు అన్ని ఉండి కూడా ఏ విధంగా ఉంది? జీవితం నీరసంగా ఉంది, ఆనందం లేదు, నిజమైన శాంతి లేదు, ప్రేమ అనుభవం లేదు, శక్తి లేదు, ఇవంతా భగవంతుడితో కోరుకుంటూ ఉన్నారు అంటే లేవు అనే అర్థం. నమ్మకం అనేది ఏమైంది? విశ్వాసం కమ్జోర్, బలహీనమైంది. కాబట్టి పరమాత్ముడితో మనము కనెక్షన్ జోడించడము ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మనం కావాలనుకున్నవంతా ప్రాప్తులంతా భగవంతుడి ద్వారా పొందగలుగుతాం. మన జీవితంలో కూడా పరివర్తన మనము తీసుకునేకి ఈజీ మార్గం. కాబట్టి మన జీవితంలో మనం పరివర్తన తీసుకొని రావడానికి ఇప్పుడు మనము ఆత్మ, ఇప్పుడు మనం ఆత్మ పరివర్తన అయినప్పుడే విశ్వం పరివర్తన అవుతుంది అంటారు. ఇది వాస్తవంగా యోగం నేర్పిస్తుంది. ఆత్మ ఎలా పరివర్తన అవుతుంది, జీవితంలో మనం జీవించే విధానం ఎలా అనేవంతా రాజయోగం నేర్పిస్తుంది. అనేక ప్రకారాలుగా యోగం అనేది ఉంటుంది, ఉంది. యోగము, జ్ఞాన యోగము, సహజ యోగము, కర్మయోగము, భక్తి యోగము, ఈ సన్యాస యోగము, ఈ విధంగా ఎన్నో రకాలు. గీతలో ఒక్కొక్క చాప్టర్లో యోగంతో సంబంధం అనేది చెప్పబడి ఉంది. యోగానికి వాస్తవంగా అర్థం ఏమిటి? జ్ఞాన యోగము, యోగము జ్ఞానము ఆధారంగా యోగము. మరి జ్ఞానం అంటే ఏమి? ఏ జ్ఞానము? భగవంతుడితో మనము అడుక్కుంటూ ఉంటాము, అసత్యం నుంచి సత్యం వైపు తీసుకొని పసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని మమ్మల్ని మంచి దారిలో చీకటి నుంచి వెలుగులేకి తీసుకొని పొండి ఈ విధంగా వేడుకుంటూ ఉన్నారు. మరి మృత్యువు యొక్క భయం నుంచి మమ్మల్ని అమృతత్వాన్ని పొందింపు చేయండి అంటారు. దీని నుంచి అర్థం చేసుకోవచ్చు జ్ఞానం యొక్క మూడవ నేత్రము మనం ప్రాప్తి చేసుకోవచ్చు భగవంతుడి నుంచి. జీవితం యొక్క లక్ష్యం అంటే ఏమిటి? మనం ఎక్కడికి వెళ్ళాలి? దీనికోసం మనం ఏం చెయ్యాలి? ఈశ్వరుని ప్రాప్తులు మనం ఎలా పొందగలుగుతాం? మంచి అంటే ఏమిటి? పాపం అంటే ఏమి? చెడు అంటే ఏమి? పుణ్యం అంటే ఏమిటి? మన మనసులో మెదులుతూ ఉంటాయి ఇవంతా. దానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎందుకంటే దీనికి జవాబు లేదు. కానీ సత్యమైనటువంటి జ్ఞానం నుంచి మనం వెలుగులేకొస్తాం, ఎన్నో ప్రశ్నలకు జవాబులు లభిస్తాయి. దీనికే జ్ఞాన యోగము అంటారు. ఇది సహజ యోగం కూడా, ఎందుకంటే కష్టం అనే మాటే లేదు దీనిలో. ఇది బుద్ధి యోగము, ఎందుకంటే బుద్ధి మనస్సుకు దిశ చూపిస్తుంది పరమాత్ముడి వైపు. అర్జునుడికి చెప్పారు కదా, శ్రీకృష్ణుడు చెప్పినట్టు చెప్తారు భగవద్గీతలో, మనస్సు నిలబడదు అన్నప్పుడు రెండు శబ్దాలు చెప్పారు భగవంతుడు, వైరాగ్యము అభ్యాసం రెండు ఉండాలి అని. వైరాగ్యము రెండవది అభ్యాసం ద్వారా మనస్సును పరమాత్ముడి వైపు మళ్లించేకి ఈజీ అవుతుంది, ఏకాగ్రత కుదురుతుంది అని. మరి వైరాగ్యం కోసం సన్యాసి కావాలి అనుకుంటారు, అన్ని వదిలిపెట్టాలి అనుకుంటారు. వైరాగ్యం వచ్చినప్పుడు కదా మనస్సును భగవంతుడిపైన లగ్నం చేసేకి వీలవుతుంది. కానీ వైరాగ్యము అంటే అది కాదు, అన్ని వదిలిపెట్టడం కాదు, ఏమిట్లో ఇరుక్కోకుండా ఉండడం. ఇప్పుడు కమల పుష్పం ఉంది, తామర పువ్వు బురదలో పుడుతుంది, బురదలో పెరుగుతుంది, బురద అంటనివ్వదు, దూరంగా ఉంటుంది, అతీతంగా, మరి అందరికీ ఆకర్షణీయంగా. ఒక వ్యక్తి భూమి మీద నడుస్తూ పడిపోతారు, ఇంకొక వ్యక్తి తాడు పైన పైన నడుస్తూ కూడా పడిపోరు. కారణమేమిటి? అది ఒక కళ. భూమి మీద నడుస్తూ ఉంటే కూడా పడిపోతారు, పైన తాడు పైన నడుస్తూ కూడా పడిపోరు అంటే అది ఏకాగ్రత యొక్క అర్థం. లోపల విశ్వాసం ఉంది, ఏకాగ్రత ఉంది, అభ్యాసం ఉంది, వీటి ద్వారా తాడు పైన కూడా నడవగలుగుతున్నారు. కాబట్టి వైరాగ్యం యొక్క అర్థం సన్యాసి కావడం కాదు. భగవంతుడు అర్జునుడికి సన్యాసం చేయమని చెప్పలేదు, యుద్ధం చేయమన్నారు, నీ కర్తవ్యం నిర్వర్తించు. అయితే అన్ని కర్తవ్యం చెయ్యాలి కానీ ఇరుక్కోకూడదు అనే అర్థం. రాజయోగం ద్వారా ఇది మనం తెలుసుకుంటాం, నేర్చుకుంటాం. ఇది సహజ యోగము, బుద్ధి యోగము, కర్మయోగం కూడా. ఇది కర్మ చేతులతో చేస్తాము, శరీరంతో చేస్తాం, బుద్ధిని భగవంతుడి పైన పెడతాము, కాబట్టి కర్మయోగము. కర్మ చేయడం మన వంతు, ఫలము భగవంతుడి వైపు వదలాలి అంటాం. అది చేయడం దాకా నీ వంతు, కర్మఫలం ఆశించరాదు, భగవంతుడికి వదిలిపెట్టు అనేది. ఇదంతా రాజయోగము ద్వారా సాధ్యమవుతుంది. ఇది భక్తి యోగం కూడా. భక్తి అనగా పూజ చేయడం, పాడడం, శ్లోకాలు పఠించడం ఇది కాదు. వాస్తవంగా లగన్, ఇష్టం, ప్రేమ, ప్రేమ ఉండడమే భక్తి అంటే. దాంట్లో త్యాగం కూడా ఉంటుంది. ప్రేమ ఎప్పుడుంటుందో మనమంతా సమర్పణం చేసే వెనుకాడము. కాబట్టి ప్రేమతో చేసేది స్వార్థం అనే మాట లేదు అక్కడ. ప్రేమతో చేసేదాన్నే భక్తి అంటారు. స్వార్థం ఎక్కువైంది, ప్రేమ సమాప్తి అయింది. ఈనాడు భక్తిలో అన్నీ ఉంటే కూడా ఇంకా కావాలి కావాలి కావాలనే స్వార్థం ఎక్కువైంది. ఇది స్వార్థయోగం అయింది. మరి నిజమైనటువంటి ఈశ్వరుడి మీద ప్రేమ అనేది సమాప్తి అయింది. కాబట్టి భక్తి యోగము ప్రేమతో చేసేటటువంటిది. కాబట్టి సన్యాస యోగం కూడా ఇది. సన్యాస యోగము అంటే ఇల్లు వాకిల్లు వదిలేసి వెళ్లిపోవడం కాదు. ఇంట్లో ఉంటూ కూడా వికారాలు, చెడుగుణాలు, కామక్రోధ లోభమహంకారాలు అనే వికారాలను త్యజించడమే సన్యాసం అంటే. ఇది సన్యాస యోగం కూడా అయింది. కాబట్టి మన కర్మలో పరివర్తన అనేది తీసుకొని రావాలి, మార్పు తీసుకొని రావాలి. మరి ఏ విధంగా కర్మలో పరివర్తన? అదే సన్యాసం. మనకు సమత్వ యోగం అంటే దానికి భగవద్గీతలో కూడా స్థిత ప్రజ్ఞుడు అంటారు కదా. అంటే నిందాస్తుతి మాన్ అవమాన్ ప్రతి విషయంలో కూడా సమానంగా ఉండడం పరమాత్ముడు ఇదే నేర్పిస్తారు. హంస ఏ విధంగా జీవితం గడుపుతుందో ఆ విధంగా జీవితాన్ని గడపండి. హంస పని ఏమిటంటే ముత్యాలు ఏరుకుంటుంది, రాళ్లు వదులుతుంది. రాళ్లు తినడం కాదా దాని పని. మరి పాలు నీళ్లు కలిపితే పాలను మట్టికి స్వీకరిస్తుంది, నీళ్లను వదిలేస్తుంది. అంత పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి హంసకు ఉన్నట్ల అలాంటి తత్వం అనేది యోగం ద్వారా సాధ్యం అవుతుంది. రాజయోగిని హంసతో పోలుస్తూ ఉన్నారు. ప్రతిదీ పోల్చుకోవాలి, ఏది కరెక్ట్ ఏది కాదు, ఇది కరెక్టా కాదా, ఇది మంచా కాదా తెలుసుకున్న తర్వాత హంసలాగా మంచి కరెక్ట్ నిర్ణయం తీసుకుని మంచి మార్గంలో నడవడమే ఆ రాజయోగము అంటే. దీనికి చాలా పెద్ద విస్తారం ఉంది. మీరు సేవా కేంద్రాలకు వెళ్లి బాగా వివరంగా తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏమంటారు అంటే, ఇప్పుడే కాదు మా వయసు ఇంకా ఉంది, మాకు ఇంకా బాధ్యతలు ఉన్నాయి, వయసు అయిన తర్వాత నేర్చుకుంటామంటారు. ప్రపంచాన్ని చూడండి ఎలా ఉంది. ప్రపంచం ఎప్పుడు తెలుసుకోవాలి? మన జీవితంలో శ్రేష్ఠత తీసుకొని రావాలి అంటే వయసుతో నిమిత్తం లేదు. చిన్నప్పటి నుంచి తీసుకురావాలి. సంస్కారాలు మార్చడము అంటే చిన్నప్పటి నుంచి మార్చుకోవాలి. శ్రేష్ఠత చిన్నప్పటి నుంచి బాగా తాళ్లు గట్టి పడినట్లా పెద్దకైన తర్వాత అంటే వయసు అయిన తర్వాత మార్చుకోవడానికి చాలా కష్టం అవుతుంది. చిన్నప్పటి నుంచి నేర్చుకోవాల్సినటువంటిది రాజయోగం అంటే కూడా. సంస్కారాన్ని పరివర్తన చేసుకోవడమే రాజయోగం. కాబట్టి పెద్దగైన తర్వాత నేర్చుకుంటారు. పిల్లలప్పుడు కాదు, పిల్లలు చదువు చదువు అంటూ ఉంటారు కదా, ఆ విధంగా కాదు. చిన్నప్పటి నుంచి మొక్కై వంగనేది మానై వంగుతుంది అంటారు కదా, ఈ విధంగా చిన్నప్పటి నుంచినే సంస్కారం నేర్చుకోవాలి. జీవితాన్ని జీవించే కళ అనేది, పద్ధతి అనేది నేర్చుకోవాలి. మన జీవితం ఎప్పుడు శ్రేష్టంగా అవుతుంది అంటే మనకి చాలా ఇష్టం అనిపిస్తుంది. కాబట్టి అది మనం మన చేతిలో ఉంది. ఎవరు మనం? నేను దీన్ని తెలుసుకోవాలి. నేనెవరు? నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. ప్రతి ఒక్కరి నుంచి మనం ఇదేనా విన్నాం, నిన్ను నువ్వు తెలుసుకో. ఎవరు? ఎవరినైనా ఎవరు మీరు అని అడిగితే ఏం చెప్తారు? పేరు చెప్తారు, లేదు వృత్తి చెప్తారు, తన భాష చెప్తారు, రంగు చెప్తారు, రూపం చెప్తారు, దేశం చెప్తారు. కానీ వాస్తవంగా ఎవరు? నేనెవరు? నువ్వెవరు? నిన్ను నువ్వు తెలుసుకో అంటే ఏమిటి? డబల్ మైండ్ అంటే పరమాత్ముడి దగ్గర ఒక రకమైన పరిచయము, మనది ప్రపంచం ముందు ఇంకొక పరిచయం. నేనెవరు? ఎంత గర్వంగా చెప్తారు, నేను ఎంత పెద్ద పొజిషన్ను, నేను షావుకారు, నేను బుద్ధిమంతుడు, నేను చాలా తెలివైనటువంటి వాళ్ళు, నేను ఫలానా అని గొప్పగా చెప్తారు ఒకవైపున తన పరిచయాన్ని గురించి. నేను నేను అంటూ కాబట్టి ప్రపంచం ముందర ఇంకొక పరిచయం ఇస్తూ ఉన్నారు మిమ్మల్ని గురించి. భగవంతుడి ముందు వేరే పరిచయం. వాస్తవంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇక్కడ భగవంతుడి దగ్గరేమి, నేను మూర్ఖుడు, నేను నీచుడు, నేను పాపి, నేను చాలా గలీజ్గా ఉన్నాను, నాకేమీ తెలియదు, నాకేమీ చేత కాదు, ఈ విధంగా చెప్పుకుంటారు. బయట గట్టిగా చెప్పుకుంటారు, గర్వంగా చెప్పుకుంటారు, నేను గొప్ప అని. భగవంతుడి దగ్గరేమో తక్కువగా చేసుకొని చెప్పుకుంటూ ఉంటారు, నేను నిర్బల్, నాకు శక్తినివ్వు, నాకు శాంతినివ్వు, నాకు ఆనందం ఇవ్వు, నాకేమీ లేదు, ఈ విధంగా అడుగుతూ ఉంటారు. దానికి త్వమేవ మాతశ్శపిత, నీవే తల్లి తండ్రి, నీవే సకుడు, నీవే గురువు, నీవు మా తండ్రివి, మీ పిల్లలం మేము, ఈ విధంగా తండ్రి దగ్గర చెప్పుకుంటారు, పరిచయం ఇచ్చుకుంటారు. బయట పరిచయం వేరేగా ఉంటుంది. కాబట్టి సత్యం ఉంటే ఒకే పరిచయం ఉండాలి కదా. భగవంతుడి దగ్గర ఒకటే ఉంటుంది, సత్యత అంటే బయట ఒకటేగా ఉంటుంది, వేరువేరుగా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాజు బిడ్డ రాజు, నేను రాజా బిడ్డ అనేది ఎంత నష్టతో గర్వంగా చెప్పుకుంటారు. మనం పరమాత్మ బిడ్డ, పరమాత్మ బిడ్డ అనేది ఎంత నష్ట. ఇది సుపీరియారిటీ కాంప్లెక్స్. వాస్తవంగా అయితే పరమాత్ముడి సంతానం నేను ఉంటారు, బాగా ఉన్నట్టు ఒకసారి పైనుంచి కింద పడతారు వాస్తవంగా. కాబట్టి ఏదైనా కానీ బయట విషయాలు అంటే హెచ్చు తక్కువ అవుతూ ఉంటాయి, ఒకే విధంగా ఉండవు. మరి నేనెవరు? ఈ ప్రశ్న అనేది, నేను మనిషి, వాస్తవంగా నేను మనిషి, నేను మనిషి అంటూ ఉంటారు. మనిషి అంటే శరీరం, రక్త మాంసాదులతో కూడినటువంటి శరీరం కాదు మనిషి అంటే. ఇది మాంసం, శరీరం అనేది రక్త మాంసాలతో కూడినటువంటి ఒక బొమ్మ, అది అందరికీ తెలిసిన విషయమే. పేషెంట్ హాస్పిటల్కి తీసుకొని పోతే చాలా సీరియస్గా ఉంది, డాక్టర్ చెప్తారు ఒకవేళ మరణించాడు పేషెంట్, మరి డెడ్ బాడీ తీసుకొని పో అంటారు. మనిషిని తీసుకోపో, ఫలానా వాళ్ళని తీసుకొని పో అన్నారు, డెడ్ బాడీ తీసుకొని పో అంటారు. మనిషిని తీసుకొని పో అన్నారు, నీ కొడుకుని తీసుకుపో అన్నారు, డెడ్ బాడీ తీసుకొని పో అని చెప్తారు. ఎందుకు? అసలైనటువంటిది, సత్యమైనటువంటిది, దాంట్లో ఉండేది వెళ్లిపోయింది. స్పిరిచువల్ పార్ట్, ఆధ్యాత్మికంగా మనం చెప్పేటటువంటిది, దాంట్లో ఒక శక్తి, చైతన్య శక్తి, అది లేదు, అది వెళ్లిపోయింది. కాబట్టి మనల్ని మనం తెలుసుకోవాలి. వాస్తవంగా శరీరం వేరు, ఆత్మ వేరు, దీని డిఫరెంట్ మనం తెలుసుకోవాలి. ఒక గాడి లాగా, ఒక వాహనం లాగా, వాహనానికి డ్రైవర్ ఏ విధంగా ఉంటాడో, డ్రైవర్ ఎప్పుడే కానీ నేను డ్రైవరు అనుకుంటాడు, కానీ నేను ఈ వాహనము అనుకోరు. ఒక డబ్బా లాగా శరీరము, ఆత్మ దేంట్లో ఒక వజ్రం లాగా ఉంది. వజ్రము అంటే వజ్రం మూల్యవాన్, అమూల్యమైనటువంటిది, డబ్బా కాదు విలువ ఉండేది. ఇదే విధంగా శరీరానికి ఒక మందిరంలో మూర్తి ఉంది, మూర్తి యొక్క మహత్వం మహత్వమే. నాలుగు గోడల యొక్క మందిరం యొక్క మహత్వం దాని మహత్వమే, కానీ మూర్తి యొక్క మహత్వాన్ని బట్టి మందిరానికి కూడా విలువ ఉంది. మరి నేనెవరు? ఇక్కడ శరీరం అనే వాహనంలో, శరీరం అనే డబ్బాలో, శరీరం అనే దేవాలయంలో మరి నేనెవరున్నాను? మరి నేను హీరానా, వజ్రమా, లేకపోతే ఒక డిబ్బి డబ్బానా? ఎవరు నేను? కాబట్టి శరీరం అనేటటువంటి, రక్తాన్ని నడిపించేటటువంటి రతికుడు నేను, ఆత్మ. శరీరాన్ని తీసుకొని పోయేటప్పుడు అర్థిని తీసుకొని పో అంటారు, అంటే ఆత్మ అనేది లేదు, రతి లేరు అక్కడ, శరీరం ఖాళీ, శరీరాన్ని తీసుకొని పోవడం. ఇది గాడి ఉన్నట్లా, రతి లేడు అంటే దీనికి విలువ లేదు. పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు, ఈ శరీరానికి విలువ లేదు, శరీరానికి మహత్వం ఇవ్వద్దు, దీనికి విలువ ఇవ్వద్దు. ఇది ఒక వాహనం, వాహనానికి ఎంత విలువ ఇవ్వాలో అలాగే ఇవ్వాలి దీనికి. వాస్తవంగా మనం ఆత్మ, మనం ఆత్మ లేదు అంటే ఎలా వింటాం, ఎలా చూస్తాం? కరెంటు స్థానం కరెంటుది, కరెంట్. ఇప్పుడు మైక్ ఉంది, కరెంట్ లేదు అంటే పని చేయదు. ఇప్పుడు మైక్రోఫోన్ కానివ్వండి, మంచి మాటలు వినొచ్చు. మైక్రోఫోన్కి థ్యాంక్స్ చెప్తామా మనము? ఇది సాధనం. అదే విధంగా శరీరం అనేది సాధనం, ఇది ఫిజికల్, దీంట్లో ఇది టెంపరీ. ఈ ఆత్మ అనేది ఈ అవినాశి, ఇది ఆత్మ అనేది అవినాశి చైతన్యము, ఇది విలువైనటువంటి ఆత్మ ఇది. కానీ కళ్ళకు కనబడదు ఆత్మ, ఎలా చూడగలుగుతాము ఆత్మను? బయటకు కనబడదు కాబట్టి చూసే కాదు, కానీ అనుభవం చేయాలి. ఈ దేహం అనేది ఫిజికల్, ఇది కనబడుతుంది, కానీ కనబడకుండా ఉండేదాన్ని, బురుకుటి మధ్యలో ఉండేదానికి ఆత్మ అంటాము, చైతన్యం అది. అది దివ్య దృష్టి ద్వారా చూడగలుగుతాం. ఆ దివ్య దృష్టిని ఇచ్చేటటువంటి దాత కూడా పరమాత్మ. అది మనల్ని మనం అనుభవం చేసుకోవాలి, నేను ఆత్మ. ఇప్పుడు మనము అర్థం చేసుకుంటాం, మనము ఇది శరీరం నాది కానీ నేను కాదు, నేనెవరు, నేను ఆత్మ, ఇది నా శరీరం, ఈ నా శరీరంలో నేను ఆత్మ ఉన్నాను, శరీరం నాది, ఆత్మ నేను, రెండున్నాయి, శరీరము ఆత్మ, నేనెవరు, ఆత్మ, శరీరము నాది. చెప్తూ ఉంటాం ఐ ఆమ్ సోల్ ఇన్ ఏ బాడీ, ఈ శరీరం అనే దాంట్లో నేను ఆత్మ ఉన్నాను. మరి ఏ స్టేట్మెంట్ కరెక్ట్? నేను నాది, ఇది నా ఖర్చీపు అంటాం, వస్తువులను నాది అంటాం, అంగ అంగాన్ని కూడా, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు అన్నిటిని కూడా నాది నాది, నా చెయ్యి, నా కాలు, నా నోరు, నా ముక్కు అంటూ ఉంటాం. నేను అనం, నేనే చెయ్యి, నేనే అనం. నాకు చేతికి చాలా దెబ్బ తగిలింది అంటాం, నా కాలుకు నొప్పి అయింది అంటాం, నేను నాకు అయింది అని చెప్పం, నాది నాది నాదానికి. అంటే నేను వేరు, నాది వేరు, అర్థం చేసుకునే చెప్తూ ఉన్నాము. కానీ శరీరం నాదే కరెక్ట్, కానీ నేను కాదు అది. ఈ శరీరంతో మాట్లాడేది, ఆ కళ్ళతో చూసేది, చెవులతో వినేది, వీవిదంతా కూడా ఒక చైతన్యం లోపల ఉండేది. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఆత్మ, ఆత్మ అంటే ఏం వస్తువు? అది మనస్సు, బుద్ధి, సంస్కారం, ఈ మూడు శక్తులతో కూడినటువంటిది. ఇది ఇది సాఫ్ట్వేర్ ఉన్నట్లు, హార్డ్వేర్ కాదు, సాఫ్ట్వేర్. మనస్సు, బుద్ధి, సంస్కారం, ఎంత సాఫ్ట్వేర్ ఎంత పవర్ఫుల్ ఎంత ఉంటే కూడా సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ లేదంటే ఎంత పెద్ద కంప్యూటర్ అయినా పని చెయ్యదు, అది పనికి రాదు. ఇప్పుడు మనం తింటూ ఉన్నాం, అది మనం కాదు. ఏది ధరిస్తూ ఉన్నాం, అది మనం కాదు. ఏది చేస్తూ ఉన్నాం, అది మనం కాదు, అది హార్డ్వేర్. హార్డ్వేర్ ఇది. ఎవరు మనము? ఏది ఆలోచిస్తున్నామో, ఏది చేస్తే అదే అవుతాం, ఏది ఆలోచిస్తే అదే అవుతాం. ఏది ఆలోచిస్తూ ఉన్నాము అంటే ఆలోచన చేసిన తర్వాతనే చేసేది మనం, కర్మేంద్రియాల్లో బయటకు తీసుకొచ్చేది, ఆలోచన చేసేది మనం. ఏది మనకు ఏ శక్తి శాంతి ఇవ్వలేదు. వాస్తవంగా మనకు శాంతి కావాలి, ఎవరికి శాంతి కావాల్సింది? శరీరానికి కాదు కదా శాంతి కావాల్సింది. శరీరానికి శాంతి అంటే అర్థం మృత్యువు రావడం. మృత్యు వచ్చినప్పుడే శరీరం శాంతి అయ్యేది, కాబట్టి శరీరానికి శాంతి కావాలి అన్నారు. మనస్సును గుర్తుపెట్టుకొని, ఆత్మను గుర్తుపెట్టుకొని, భగవంతుడా ఈ ఆత్మకు శాంతినివ్వండి అంటూ ఉంటాం. కాబట్టి ఎవరికి శాంతి కావాల్సింది? ఇప్పుడు అంటూ ఉండేది సూక్ష్మంగా ఉండే ఆత్మకు శాంతి కావాలి అని. శరీరానికి అనం మనం, మనశ్శాంతి అంటూ ఉంటాం. అంటే ఆత్మలో మనస్సు ఒక భాగం. మరి శాంతిని అశాంతిని రెండింటినీ అనుభవం చేస్తూ ఉంటాము అంటే ఏ విధంగా? శాంతి ఆలోచనలో, మన సంకల్పంలో ఉంది శాంతి. ఎందుకంటే ఏ విధంగా ఆలోచిస్తామో అదే విధంగా తయారవుతాం. నేను శాంతి స్వరూపాత్మ, కానీ నీది ఏది, ఏ ప్రపంచంలో ఏ శక్తి కూడా నేను అశాంతి చేయలేదు. ఎందుకంటే నువ్వు ఆత్మ, జ్యోతి, నువ్వు ప్రకాశం, అంటే నీ స్వధర్మం శాంతి, నువ్వు శాంతి స్వరూపాత్మ. రాజయోగం యొక్క మొదటి అడుగు ఏమిటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. ఈ మనస్సు, ఈ బుద్ధి, సంస్కారం, ఈ మూడిటితో కూడినటువంటిది ఆత్మ. మనస్సు వేరు అంటారు, ఆత్మ వేరు అంటారు, కానీ వాస్తవంగా కాదు. ఆత్మలో భాగమే మనస్సు. మనం శవంలో ఆలోచనలే ఉండవు, కానీ మనస్సు అంటే బ్రతికి ఉండే మనిషిలో ఆలోచనలు ఉన్నాయి అంటే అర్థం ఏంటి? మనస్సు, మనస్సు, బుద్ధి, సంస్కారం, ఇది చైతన్యమైనటువంటిది ఆత్మ అంటే. ఈ మూడిటితో కూడినటువంటినే ఆత్మ అంటే. ఇంకా మనస్సుకు పైన బుద్ధి అనేది ఉంది, అది అర్థం చేసుకునే శక్తి. మనస్సు యొక్క పని ఆలోచన చేస్తుంది, తర్వాత నిర్ణయం తీసుకునేది బుద్ధి యొక్క పని. ఇదంతా రికార్డ్ అవుతూ, మనం ఏమేం చేస్తాం అదంతా రికార్డ్ అవుతూ ఉంటుంది. దాన్ని సంస్కారము అంటారు. మనలోనే ఉంది, మనం చేసేవంతా మనలోనే ఉంది. అది ఎక్కడుంది? ఆత్మలోనే. ఏది లోపల ఉందో అదే బయటకు వస్తూ ఉంటుంది, సంస్కారాన్ని బట్టి అని అంటూ ఉంటారు. అది ఆత్మ అంటే. ఒక జ్యోతి, ప్రకాశంగా ఉండే నక్షత్రం లాంటిది, అది అజర అమర అవినాశి ఆత్మ. దీని లోపలే మనస్సు, బుద్ధి, సంస్కారం ఉంది. మనస్సు ఏమి? ఆత్మ యోచన చేసేటటువంటి శక్తి, అదే సాఫ్ట్వేర్ అంటే. మనస్సును చంపడం కాదు, మనస్సును అణచడం కాదు, అది ఒక శక్తి. ఫిజికల్ ఎనర్జీ నుంచి మనము ఇప్పుడు సోలార్ తర్వాత రకరకాలుగా మనము ఉపయోగించుకుంటూ ఉన్నాం, కరెంట్ను ఉత్పత్తి చేసుకుంటూ ఉన్నాం. ఇదంతా పంచతత్వాలతో కూడినటువంటి శక్తి. ఇది ఆత్మ కూడా చాలా పెద్ద శక్తివంతమైనటువంటిది. ఆత్మ మనస్సు ఓడిపోయింది అంటే ఓడిపోయినట్ల, మనస్సును జయిస్తే జయించినట్ల. మన్ జీత్ జగత్ జీత్ అంటారు, మనస్సును జయించిన వాళ్లే జగత్తును జయించిన వాళ్లు అని. మన ఇప్పుడు టెర్రరిస్ట్ తో పోలుస్తూ ఉన్నారు. ఇప్పుడు మనస్సు టెర్రరిస్ట్ కాదు, చంపడము అంటే టెర్రరిస్ట్ ను చంపండి అంటారు కదా ఆతంకవాదులను. ఆ విధంగా మనస్సును చంపడం అనేది కాదు, మనస్సును అణచడం కాదు, మనస్సును సద్వినియోగం చేసుకోవాలి, మనస్సులో సంకల్పాలను ఎలా ఉత్పన్నం చేయాలని తెలుసుకోవడం గురించి రాజయోగం నేర్పిస్తూ ఉందనే విషయం తెలియజేస్తున్నారు. ఇంకా యోగం ద్వారానే మనం మనస్సును సకారాత్మక ఆలోచనలకు తీసుకొని వెళ్లాలి. దీని ద్వారానే మన మనస్సును శాంతంగా చేయొచ్చు. అప్పుడు పరమాత్ముడి వైపు జోడించొచ్చి మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని, ఇది చాలా గొప్పది, అర్థం చేసుకోవాల్సినటువంటిది ఈ ఆత్మ మనస్సును గురించి. గవర్నమెంట్ లో కూడా మినిస్ట్రీ ఉంటది కదా, అదే విధంగా ఈ మనస్సు యొక్క శక్తిని కూడా మనం ఎలా ఉపయోగించుకోవాలి ఈ ఇంద్రియాల ద్వారా అనేది మనం తెలుసుకోవాలి. మనము మన కంట్రోల్లో మనం ఈ ఇంద్రియాలనంతా ఉంచుకోవాలి. మెయిన్ మన మనస్సు యొక్క ఆలోచనలను కంట్రోల్ చేయాలి, మన మనస్సును ఎలా నడిపించాలి. అందుకే అంటారు ఆలోచన చేసి కర్మ చేయండి అని చెప్తూ ఉంటారు. భగవంతుడితో బుద్ధి అడుగుతారు, భగవంతుడా నాకు సద్బుద్ధినివ్వు అంటూ ఉంటారు, మంచి బుద్ధినివ్వు అంటూ ఉంటారు. అంటే అండర్స్టాండింగ్ పవర్, బుద్ధి అంటే ఆత్మ యొక్క అండర్స్టాండింగ్ పవర్ అది. ఇప్పుడు ఎందుకంటే నిర్ణయ శక్తి, బుద్ధి ఎవరైనా పొరపాటు చేస్తే కూడా బుద్ధి లేదా అంటూ ఉంటారు. అంటే బుద్ధి అనేది కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకునేటటువంటిది. అది మనకు నచ్చితే యాక్సెప్ట్ చేస్తాం, స్వీకరిస్తాం, లేదంటే మనం వ్యతిరేకిస్తాం, వద్దు అనుకుంటాం. ఇది మంచి చెడు అని ఆలోచన చేసిన తర్వాత, కరెక్టా కాదా అనుకున్న తర్వాత నిర్ణయం తీసుకునేది బుద్ధినే. మనం ఏది కావాలి అంటే అది చేస్తాం, వద్దు అనుకుంటే వద్దు అనుకుంటాం. ఆ విధంగా బుద్ధి నిర్ణయం అది. ఒక్కొక్కసారి మనస్సు తింటూ ఉంటుంది, గిల్టీ ఫీలింగ్ వస్తుంది, ఎందుకు నేను ఇట్లా బుద్ధి లేకుండా పనిచేశాను, నేను ఎందుకు ఆలోచన లేకుండా పనిచేశాను అనుకుంటూ ఉంటారు. పొరపాట్లు చేసిన తర్వాత ఎందుకు కరెక్ట్ గా నిర్ణయం తీసుకోలేదు అని. అంటే బుద్ధిలో శక్తి, బుద్ధి శక్తిని సరిగ్గా ఉపయోగించలేదు అని. కొన్నిసార్లు మనము కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం శబ్దాలను, మాట్లాడకూడదు అని. పిల్లలు బిడ్డ తప్పు చేశారంటే ఇది చేయొద్దు 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 అని చెప్తూ ఉంటుంది తల్లి, కోపం వస్తుంది. బందూకు తీసుకొని తల్లిని కూడా చంపడానికి వెనుకాడరు, మా అమ్మ నాకు ఇట్లా చెప్తూ ఉంది అని. మంచి చెప్పినందుకు వాస్తవంగా చంపేవాళ్లు కూడా ఉంటారు. అదేవిధంగా రాజయోగం ద్వారా మనం బుద్ధిని చాలా ఉన్నతంగా చేసుకోవచ్చు, నిర్ణయ శక్తి కరెక్ట్ గా తీసుకునే విధంగా బుద్ధిని మనం మలుచుకోవచ్చు ఈ రాజయోగం ద్వారా. దానికే రాజు అనే పేరు ఇవ్వడం జరిగింది. మనస్సు ఏకాగ్రం కావాలి పరమాత్ముడి జతలో, ఎందుకంటే విలువలకు మహత్వం ఇవ్వాలి. వాస్తవంగా బుద్ధి అంతరాత్మకు నిజమైనటువంటి మంచి శబ్దం అది. వాస్తవంగా తన మూల స్వభావం అనే దాంట్లో సంపన్నంగా ఉండాలి. మూల స్వభావం వేరు మనది. బాగా ఉండే వస్త్రం పైన ఒక నల్లని మరక ఏర్పడింది అంటే చెలగ మంచిగా అనిపించదు కదా. అదే విధంగా మనలో కూడా మచ్చ అనేది ఉండకూడదు. ఆత్మలో మరకలు ఏర్పడ్డాయి, ఎందుకు అంటే కరెక్ట్ గా లేకుండా ఉండే దాని కారణంగా. ఇప్పుడు బుద్ధికి మనము తెలియజేయాలి, అప్పుడే కర్మ మొత్తం కర్మ అంతా శ్రేష్టంగా ఉంటుంది.
మొత్తం కర్మంతా బుద్ధిశక్తి ద్వారా శ్రేష్టంగా అయింది అంటే సంస్కారం మంచిగా ఉంది. ఇప్పుడు రికార్డు ఉంది, వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాము. అది టీవీ, ఇప్పుడు టీవీలో కూడా ఇవంతా వస్తూ ఉంటుంది, మనం రికార్డ్ చేసినటువంటిదంతా. అదేవిధంగా ఆత్మ అనేది శరీరము ద్వారా, కర్మ ఏది బుద్ధిశక్తి ద్వారా మంచితో మంచిగా చేపిస్తూ ఉందో, మంచి కాని చెడు కాని ఏదైనా కానీ రికార్డ్ అవుతూ ఉంటుంది. మామూలుగా కూడా చెప్తూ ఉంటారు, మనుషులు ఈ ప్రపంచం నుంచి ఏమి తీసుకొని పోరు, ఒట్టి చేతులతో వెళ్తారు అని. కానీ ఏం తీసుకొని వెళ్తారు, సంస్కారం అనేది తీసుకొని వెళ్తారు అని అంటూ ఉంటారు. పిల్లలు జన్మిస్తారు అంటే తల్లి తండ్రి దగ్గర జన్మ తీసుకోవడం జరిగింది అంటే ఆ భాగ్యం పూర్వజన్మ యొక్క భాగ్యం అనుసారంగానే, ఆ సంస్కారం అనుసారంగానే పలానా చోట్ల జన్మ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి చిన్న బిడ్డ, ఒక సంవత్సరం బిడ్డ, చిన్న బిడ్డనే డాన్స్ చేయడం, 2 సంవత్సరాల బిడ్డ చాలా మంచిగా పాటలు పాడతారు, చాలా కళలు అనేది చూపిస్తూ ఉన్నారు చిన్న వయసులోనే అంటే, వాళ్ళని అంటాము పూర్వజన్మ సంస్కారం అనుసారంగా ఈ విధంగా ఉన్నారు అంటూ ఉంటారు. అంటే అర్థము పూర్వజన్మ సంస్కారం అనేది తీసుకొని పోతుంది. ఊరు మారితే బుద్ధి మారినట్లు సంస్కారం అనేది ఎక్కడికి పోయినా ఒకే విధంగా ఉంటుంది. అదే విధంగా శరీరాన్ని మారుతూ ఉన్నాము అంటే సంస్కారం కూడా మన జతలోనే వస్తుంది. ఇక్కడ ఎలా ఉంటాము సంస్కారం అక్కడ కూడా అలాగే ఉంటుంది. ఈ పాప పుణ్యాలకు అనుగుణంగానే, సంస్కారం అనుగుణంగానే అక్కడ జన్మలు తీసుకోవడం జరుగుతుంది. వాస్తవంగా శరీరం వదిలిన తర్వాత కూడా సూక్ష్మ రూపంలో తన శరీరాన్ని అనేది చూడడం జరుగుతుంది. సూక్ష్మంగా ఎవరు వింటూ ఉన్నారు, పైన ఉండే ఆత్మ, సూక్ష్మ శరీరంతో ఉండే ఆత్మ డాక్టర్ ఏం మాట్లాడుతూ ఉందో కూడా వింటూ ఉన్నారు అంటే ఎవరు అక్కడ వింటూ ఉండేది? శరీరం లేదు అక్కడ, సూక్ష్మ శరీరం అది, ఆత్మ అది. కానీ వ్యక్తం చేయడానికి శరీరం లేదు కానీ వింటారు. ఇప్పుడు స్పృహ కోల్పోయినప్పుడు కూడా నేను అన్ని విన్నాను అని చెప్తారు. మళ్ళీ బాహ్యం అంటే బాహ్య స్మృతిలోకి వచ్చిన తర్వాత మరి ఎవరు విన్నారు అంతవరకు? శరీరం ఏమో స్పృహ లేదు శరీరానికి, మరి అంతవరకు విన్నది ఎవరు? ఆత్మ. ఇప్పుడు మృత్యువుకు దగ్గరగా వెళ్ళినటువంటి స్థితిని కూడా చాలా మంది అనుభవం చేసి తెలియజేయడం కూడా జరిగింది. దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. నేను లైట్ ప్రకాశాన్ని చూశాను, నాకు చాలా ఆనందం కలిగింది. ఈ విధంగా కూడా ఆత్మ అనుభవం అనేది మళ్ళీ చెప్పడం జరిగింది. ఇప్పుడు మెడికల్ సైన్స్ లో కూడా యూస్ చేస్తూ ఉన్నారు ముఖ్యమైనటువంటి విషయాన్ని. పూర్వజన్మంలోకి తీసుకుని వెళ్లి అక్కడ ఇదంతా మైండ్ కి సంబంధించినటువంటిది. దాన్ని బట్టి ఏమర్థం, ముందు జన్మల్లోకి ఆత్మను తీసుకుని వెళ్లి ఏమేమో జరిగినటువంటివన్నీ తెలియజేయడం కూడా, తెలిపించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఫ్యూచర్ ను గురించి అంటే ఇప్పుడు బ్రెయిన్ లో రికార్డే కానటువంటివి కూడా చూడడం అంటే వాళ్ల ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఇది బ్రెయిన్ యొక్క పార్ట్ కాదు, ఇది ఒక సాధనం. ఈ సాధనం ద్వారా ఆత్మ అనేది ఈ విధంగా మాట్లాడడం, తెలియజేయడం జరుగుతూ ఉంది. నేను ఆత్మ కరెక్ట్, ఎక్కడ ఆత్మ నేను, దీని గురించి చాలా విచారణ చెయ్యాలి. ఆత్మ హృదయంలో ఉంది అంటారు. ఆత్మ హృదయం అంటే ఒక పంపు, 24 గంటల పంపు ద్వారా రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఇది పంపింగ్ చేస్తూ ఉంది హృదయం అంటే. దాన్ని ఆత్మస్థానము అని ఎలా చెప్పగలుగుతాం? ఆత్మస్థానము అనగా ఈ శరీరానికి కంట్రోల్ రూమ్. కంట్రోల్ రూమ్ నుండి మొత్తం అంతా పని జరుగుతుంది కదా. ఆత్మస్థానం అనేది బ్రెయిన్ లో అంటే, ఈ శరీరము అంటే కట్ చేసినారు గొంతును అంటే ఏమవుతుంది? సమాప్తి. ఆత్మ అని శరీరానికి చెప్తామా, ఇప్పుడు ఆత్మ శరీరం రెండు, శరీరం వెళ్ళిపోయింది అంటే ఆత్మ ఏమీ చేయలేదు. ఇప్పుడు శరీరాన్ని చంపేశారు అంటే వెళ్ళిపోయింది అంటే ఆత్మ ఒక సెకండ్ లో వెళ్ళిపోతుంది. ఇది పక్షిలాగా ఎంతవరకు ఉంటుంది పక్షి, దర్వాజా వాకిలి తెరిచే వరకు పక్షి పంజరంలో ఉంటుంది, తెరిచినారు అంటే వెళ్ళిపోతుంది. ఇది కూడా అంతే. మనము పక్షి ఆత్మ అంటే ఇది పంజరం ఉన్నట్ల శరీరం. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రపంచంలో ఈ శరీరంలో అతిథిలాగా ఉన్నాం. టెంపరీ, కొద్ది సమయానికి ఉండేది, పర్మనెంట్ అడ్రస్ కాదు మనది. ఇది కొద్ది సమయానికి మటుకే ఉన్నాం అనే విషయం తెలుసు మనకి. పరమాత్మ చెప్తారు ఎక్కడ ఉండే ఆత్మ నియంత్రణ చేస్తుంది అనేది పరమాత్మనే తెలియజేస్తారు. డ్రైవర్ ఎక్కడ కూర్చుంటారు? మొత్తం ప్లేన్ లో కూర్చోరు డ్రైవరు, ఫ్లైట్ లో డ్రైవర్ కార్లో అంతా కూర్చోరు. ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడైతే మెయిన్ పార్ట్స్ ఉంటాయో అక్కడే కూర్చుంటాడు. అదే వాహనాన్ని నడిపించే సాధనం అవుతుంది, ఈజీగా కంట్రోల్లో ఉంచగలుగుతారు. అదే విధంగా ఆత్మరూపి కంట్రోలర్ ఎక్కడ ఉండి కంట్రోల్ చేయగలుగుతారు? బ్రుకుటి మధ్య మనం చుక్క పెట్టుకుంటాం కదా, బొట్టు రెండు కనుబొమ్మల నడుమ బ్రుకుటి మధ్య, దీన్ని మూడవ నేత్రం అని కూడా అంటారు. తిలకము, విభూది, కుంకుమ పెట్టుకునేటటువంటి స్థానమే ఆత్మ నివసించే స్థానం, బ్రుకుటి మధ్య. హఠయోగం సమాప్తమైంది అంటేనే ఆ రాజయోగం ప్రారంభమవుతుంది. దీని నుంచి తెలుసుకోవాలి రాజయోగం ద్వారా నేను ఒక ఆత్మ జ్యోతిర్బిందు, నేను ప్రకాశం యొక్క నక్షత్రాన్ని, నేను ఒక మెరిసేటటువంటి నక్షత్రము, ఈ శరీరం యొక్క ఇంద్రియాలకు యజమానిని, నేను ఆత్మ ఇక్కడ వెలుగుతూ ఉన్నాను బ్రుకుటి మధ్యలో, ఈ కళ్ళకుండానే కిటికీల ద్వారా చూస్తూ ఉన్నాను, ఈ చెవుల ద్వారా కిటికీల ద్వారా వింటూ ఉన్నాను, నోటి ద్వారా మాట్లాడుతున్నాను. శరీరం అనేది గాడిలాగా, వాహనంలాగా. ఈ చింతన ప్రారంభించాలి, నేను ఆత్మ అనేది లోపల లోపల జ్ఞానం ఇవ్వాలి ఆత్మకి తెలివి. బయట నుంచి వచ్చేది ఇన్ఫర్మేషన్ అది విషయాలు, అయితే లోపల ఉండే ఆత్మ తెలుసుకోవడమే, లోపల విషయాలను తెలుసుకోవడమే జ్ఞానం. వాస్తవంగా అయితే భోజనమే శక్తి కాదు, మనం భోంచేస్తాం కానీ జీర్ణమైనప్పుడే శక్తి అనేది. కాబట్టి ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ ఎంతో కలెక్ట్ చేస్తాం, అది జ్ఞాది జ్ఞానం. వాస్తవంగా అయితే మనల్ని తెలుసుకోవడం జ్ఞానం, మన తండ్రిని తెలుసుకోవడం జ్ఞానం. అది సూక్ష్మంగా ఇప్పుడు మనము జీర్ణం చేసుకున్నప్పుడే ఈ విధంగా ఏ విధంగా అయితే రక్తం అవుతుందో అదే శరీరానికి శక్తినిస్తుందో. మనము జ్ఞానము అంటే వాస్తవంగా సూక్ష్మమైనటువంటిది, బయటికి కనబడేది కాదు, బయట విన్నటువంటిది కాదు. జ్ఞానం అంటే శాంతి కావాలి, బయట ఎక్కడ దొరుకుతుంది? లోపల నుంచినే రావాలి శాంతి. ఎవరి లోపల? లోపల అంటే ఆత్మ లోపలే ఉండేదే శాంతి అనేది. పవిత్రత ఆత్మ యొక్క మూల ధర్మమైంది. శాంతి ఆంతరిక శక్తి, శాంతి అనేది జ్ఞానము, పవిత్రత, శాంతి, ప్రేమ ఇవంతా కూడా ఆత్మకు చాలా మంచి గుణాలు, ఆత్మలోని గుణాలు, అవి మూల గుణాలు. ప్రేమ పొందడం, ప్రేమ తీసుకోవడం ఇవన్నీ ఆత్మ యొక్క గుణం. ఆత్మిక సుఖం, ఎక్కడ ఆత్మిక సుఖం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఆనందం పరమానంద పరమాత్ముడి స్మృతి ద్వారా దొరికేది. పేర్లు కూడా పెట్టుకుంటారు, ఆత్మానంద్, శివానంద్, సత్యానంద్, ధర్మానంద్. ఈ విధంగా ఆనంద్, ఆనందానికి వేరువేరు స్వరూపాలు అవి, సచ్చితానంద్. ఈ విధంగా అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ఆనందం పరమాత్ముడి యొక్క స్మృతిలో పరమాత్ముడి వైపు మనస్సు పెట్టినప్పుడు వచ్చేటటువంటిది. స్వయం ఆత్మని ఆనంద స్వరూపము, ఇంద్రియాల యొక్క ఆకర్షణలు ఇరుక్కొని ఆత్మ అనేది ఇంద్రియాల యొక్క అల్పకాలిక సుఖములు, అదే సుఖం అనుకుని అదే ఆనందం అనుకుని భ్రమిస్తూ ఉంది. ఈరోజు బాగా తిన్నాము ఆనందం, ఈరోజు పిక్చర్ చూశాను చాలా ఆనందం కలిగింది. ఆనందము అంటే ఎన్ని రకాల అర్థాలు తీసుకుంటూ ఉన్నారు బయట అర్థాలు. సాధు సన్యాసులు ఉంటారు, వాళ్ల యొక్క పేర్లు కూడా ఆనందం అని పెట్టుకుంటూ ఉన్నారు. సత్యానంద్, ప్రేమానంద్, ధర్మానంద్, వివేకానంద్, ఈ విధంగా ఆనందం యొక్క మహత్వం చాలా గొప్పది. కానీ బయట ఆనందం కాదు, ఇది బయట దొరికేది కాదు, ఆత్మిక ఆనందం. వాస్తవంగా ఆత్మను తెలుసుకున్నప్పుడు, తండ్రిని తెలుసుకున్నప్పుడు, ఆత్మ మూల గుణాలు సత్యస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడే అనుభవం అయ్యేది ఇవంతా. ఇంకా ఆత్మ యొక్క ఏడవ శక్తి విల్ పవర్, మనోబలము అంటారు. ఈ మనోబలం కూడా ఎక్కడి నుండి వస్తుంది? లోపల నుండినే రావాలి. ఆత్మ యొక్క శక్తి అది, విల్ పవర్. శరీరంలో శక్తి లేకుండా ఉండని, కానీ మనోబలం ఉందంటే ఏదైనా చేయగలుగుతారు. కొద్దిమందికి శరీరంలో తాకత్తు ఉంటుంది, కానీ మనోబలం ఉండదు. కాబట్టి మనం రాజయోగం యొక్క అభ్యాసము ద్వారా స్వయం యొక్క చింతన చేస్తాము. రాజయోగం, నేను ఆత్మ, జ్యోతిర్బిందు, ప్రకాశం యొక్క కిరణాన్ని నేను, శాంతి స్వరూపం నేను, శుద్ధ స్వరూపం నేను, ప్రేమ స్వరూపం నేను, ఆనంద స్వరూపం నేను, ఈ విధంగా మనసులో చింతన చేయడం. ఇది మంత్రం. మంత్రం అంటే వేరుగా ఇచ్చేది లేదు, ఇదే మంత్రం. మనల్ని గురించి మనం అనుకోవడమే మంత్రం. ఇది ఒక పద్ధతి. మనస్సుకు తృప్తిని కలిగించేది వాస్తవంగా వీటి ద్వారా సంతుష్టం చేయొచ్చు.
ఓం శాంతి. 1:30 నుంచి 2:30 దాకా దాది కాటేజ్ లో మీరు తెలుసుకొని రండి. శాంతికృష్ణ అనేది తెలుగు క్లాస్ చాలా బాగా ఉంటుంది, తప్పకుండా రండి మీరు. 1:30 నుంచి 2:30 దాకా దాది కాటేజ్ బాబా రూమ్ పక్కనే, మీకు నిన్న చూపించాం చాలా మందికి. ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకోండి. రెస్ట్ అనుకోవద్దండి, క్లాసులు వినడానికే కదా వచ్చారు. ఈ లాభం పొందండి, చాలా చాలా బాగుంటుంది. హిందూపురం శాంతికృష్ణ అన్న ఇక్కడ ఉన్నారు కదా, రతనమోహని దాది వాళ్ళు, క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని చాలా బాగుంటుంది. తప్పనిసరిగా రండి. దాది కాటేజ్ బాబా రూమ్ పక్కన దాది మీటింగ్ హాల్ అని అంటారు. తెలుసుకుని యోగం చేస్తారు కదా, మెడిటేషన్ రూమ్ పక్కనే ఉంది. 1:30 నుంచి 2:30 దాకా అందరూ ఖచ్చితంగా. ఇంకా మిగతా వాళ్ళకు కూడా తెలియజేసి, తెలియని వాళ్ళకి చాలా బాగుంటుంది. మీరు మిస్ చేసుకోవద్దు ఎటువంటి పరిస్థితుల్లో, తప్పకుండా రండి. ఓం శాంతి. బుద్ధి మనస్సుని ఇంత శుద్ధం చేస్తుంది. ఆత్మ మన్మనాభవి వాస్తవంగా ఎగురుతూ ఉండడానికి సాధ్యమవుతుంది. ఆత్మ ఎగురుతూ ఉండాలంటే జ్ఞానము, పవిత్రత, శక్తి, ప్రేమ, సుఖము, ఇవంతా కూడా శక్తులు. ఇవి మూల స్వభావము కూడా ఆత్మకు. ఒరిజినల్ నేచర్, ఆత్మ యొక్క ఒరిజినల్ నేచర్ ఇది. ఎన్నో ప్రపంచంలో విలువలు ఉంటాయి, కానీ ఈ 7 విలువల పైనే వాస్తవంగా మిగతా విలువలను గురించి వివరించడం జరుగుతుంది. ఇప్పుడు పొలిటికల్ విలువలు, రాజకీయ విలువలు, మిగతా ఎన్నో విలువలు ఉంటాయి, అవంతా కూడా వాటికంతా బేస్డ్ వాస్తవంగా ఆత్మ యొక్క మూల గుణాల నుంచినే ఆ శక్తులంతా వెలువడడం జరిగింది. ఆత్మను తెలుసుకోవడం, నేను ఆత్మ, జ్ఞాన స్వరూపం, ప్రేమ స్వరూపం, శాంతి స్వరూపం, శక్తి స్వరూపం, సుఖ స్వరూపం, ఆనంద స్వరూపం, దానికే సెల్ఫ్ రియలైజేషన్, తనను తాను తెలుసుకోవడం, పరివర్తన కావడం, స్వయానికి స్వయం తెలుసుకొని ఈ విలువలను తెలుసుకొని మనం ఆత్మ యొక్క విలువలను. అప్పుడు ఎక్కడ పోతుంది ఆ శాంతి? ఎక్కడి నుంచి వస్తుంది శాంతి? మనలోనే ఉంది. వాస్తవంగా దీని అర్థం, నేనెవరు మొదటిది? ఆత్మ. మరి నాలో గుణాలేమి? నా స్వభావం ఏమి? నేను శాంతి స్వరూపము. మరి నేను ఆత్మ, ఎక్కడి నుంచి వచ్చాను ఈ ప్రపంచంలోకి? భగవంతుడి ఇంటి నుంచి వచ్చాము, భగవంతుడి ఇంటికి వెళ్ళాలి అంటారు. మనసు దుఃఖం కలిగినప్పుడు కూడా అంటూ ఉంటారు, హే భగవాన్ అని పైనే దృష్టి పోతుంది, పైకి. హే పరమాత్మ అంటారు, అప్పుడు దృష్టి ఎక్కడికి పోతుంది? పైకే కదా వెళ్తుంది. ఎందుకు మనస్సు పైకి పోతుంది? ఎందుకంటే అది ఆత్మ యొక్క అసలైనటువంటి ఇల్లు. అది ఇది ఒక నాటక రంగస్థలము అంటారు ఈ ప్రపంచాన్ని. వాస్తవంగా దీన్ని ఒక స్టేజ్ అంటారు, కానీ మన ఇల్లు అని చెప్పుకోలేం మనం. కొద్ది రోజుల కోసం వచ్చామంటాం. యాక్టర్ ఇల్లు వేరు ఉంటుంది, నటించే స్థలం వేరుగా ఉంటుంది. మనము అందుకనే అంటాం, భగవంతుడి ఇంటి నుండి వచ్చాము ఈ నాటకంలో పాత్ర చేయడానికి. భగవంత్ దుఃఖం వచ్చినప్పుడు భగవంతుడా నన్ను తీసుకొని పో అంటారు, నన్ను ఈ దుఃఖం నుంచి విముక్తి చేయి, నీ దగ్గరికి పిలుచుకో అంటారు. అప్పుడు ఇంటిని చాలా గుర్తు చేసుకుంటారు. ఒక వ్యక్తి ఎక్కువ ఇంటిని గుర్తు చేసుకుంటాడు అంటే ఎక్కువ సమయం దూరం ఉంటాడు ఇంటి నుంచి, అప్పుడు ఇల్లు ఇల్లు ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అనేది గుర్తు ఉంటుంది. మరి ఆత్మ యొక్క నిజమైనటువంటిది, ఆత్మకి తృప్తి ఎక్కడ దొరుకుతుంది, ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే తన ఇంటికి ముక్తిధామానికి వెళ్ళినప్పుడు. అది ఎక్కడ ఉంటుంది? ఐదు తత్వాలకు దూరంగా. ఇది వాస్తవంగా స్థూల ప్రపంచం అంటాము, సూర్య చంద్ర నక్షత్ర ఆకాశం దాకా. దీనికి పైన ఉండేదే ముక్తిధామము, శాంతిధామము, బ్రహ్మతత్వము, నిర్వాణధామము, పరలోకము, బ్రహ్మలోకము, ఇలాంటి పేర్లతో పిలువబడేది పైన ఉండేదే మన ఇల్లు. యోగం ద్వారా కూడా మొదట తనను నేనెవరు అనేది మెడిటేషన్తో గుర్తు చేసుకోవాల్సింది. మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎలా ఉన్నాను, మనస్సులో ఆలోచనలు మెదులుతూ ఉండాలి, మననం చేస్తూ ఉండాలి. ఆత్మ చింతన ఇది వాస్తవంగా రాజయోగం యొక్క మొదటి స్టేజ్. ఇది ఈ విధంగా యోచించడం, ఆత్మ యొక్క స్థానం, ఇల్లు, పరంధామం, శాంతిధామం, ముక్తిధామం, బ్రహ్మలోకం, ఇది అది ఈ ఐదు తత్వాలకు దూరంగా ఉండేది. అది పరమాత్మ నివసించే స్థలం, మన ఇల్లు కూడా అదే. అది అఖండ జ్యోతిర్మహాతత్వము అంటారు. దాన్నే భగవంతుడు అనుకుంటూ ఉన్నారు, ఆ బ్రహ్మతత్వాన్ని భగవంతుడు అనుకుంటున్నారు. అది రాంగ్, అది ఇల్లు. బ్రహ్మతత్వం అంటే ఇల్లు, అది అక్కడ నివసించే వాళ్ళు పరమాత్మ. నివాస స్థానం వేరు, నివసించే వ్యక్తి వేరు. బ్రహ్మతత్వాన్ని భగవంతుడు అనుకోవడం తప్పు, అది నివాస స్థానం వాస్తవంగా. అక్కడ సుఖ దుఃఖాలు, మరణము, జననము ఇట్లాంటివి ఏది ఉండదు. అక్కడ శబ్దం లేదు, సంకల్పం, అన్నిటి నుంచి అతీతంగా ఉండేది అది నిర్వాణ ధామము అంటే. అక్కడ నివాస స్థానం మనది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం ఈ ప్రపంచంలో కర్మ చేయడానికి. కర్మ ఫిలాసఫీలు కూడా చెప్తారు, ఎందుకు వచ్చాం ఈ ప్రపంచంలోకి కర్మ చేయడానికి. ఒక బిడ్డ రోజంతా నిద్రపోతున్నారంటే బిడ్డను ఏమంటారు? లే, పని చెయ్యి, లేదంటే ఆడుకో, లేదంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, చదువుకో, ఈ విధంగా. అంటే కర్మ చేయమని. ఎప్పుడు ఊరికే ఉండడం సుషుప్త అవస్థలో ఒప్పుకోరు ఎవరు, ఎందుకంటే ఆత్మ లోపల కర్మ చేసేటటువంటి శక్తి ఉంది. కర్మ అంటే అది పని, అంటే ఏదైనా కావచ్చు, వినడం, చూడడం, మాట్లాడడం, ఏదైనా అది కర్మ. అది ఈ ప్రపంచంలో మనం చేస్తూ ఉన్నాం. యాక్టర్లో మంచి కళ ఉంటుంది, ఒక యాక్టర్లో ఏదైనా కళ, అది కళను ప్రదర్శించేకి ఒక రంగ మంటపం, స్టేజ్ కావాల్సి పడుతుంది, అక్కడే చూపించగలుగుతారు. ఈ ప్రపంచం అనేది ఒక నాటక రంగస్థలం, మనం ఆత్మలంతా నిరాకార్. అక్కడి నుంచి ఇక్కడికి మన కళను ప్రదర్శించడానికి ఇక్కడికి వచ్చాం. ఆత్మకి ఏ విధంగా తెలియజేస్తూ ఉన్నాము, రియలైజేషన్ మనము అవుతాము, దాని గురించి ఐదు విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఎవరిని గురించి అయినా పరిచయం తెలుసుకునేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుంటాం కదా. ఆ విధంగా ఒక పేరు, ఇది శరీరానికి పేరు, ఆత్మ పేరు జ్యోతి, అది ఆత్మ పేరు. శాలిగ్రామం లాగా ఉంటుంది, శాలిగ్రామానికి కూడా పూజ చేస్తారు, అది వాస్తవంగా ఆత్మకు పూజ చేయడం. దాని స్వరూపం ఏమి? ఒకటి ఆత్మ, రెండు రూపం ఏమి? జ్యోతి స్వరూపం. సాక్షాత్కారం ఎలా చేసుకోగలుగుతారంటే ఈ కళ్ళతో కాదు, దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం చేసుకోవచ్చు. ఆకాశంలో నక్షత్రం ఎలా కనబడుతుందో మినుకు మినుకుమంటూ ఆ విధంగా ఆత్మ కూడా కనబడుతుంది, జ్యోతి. కానీ వాస్తవంగా చంపడానికి, కాల్చడానికి, తడవడానికి ఇదంతా వీలు కాదు. ఆత్మను ఏమి చేయలేరు, ఆత్మను తడవదు, ఎండదు అని భగవద్గీతలో కూడా చెప్తారు కదా. ఆ విధంగా ఆత్మ అవినాశి, అగ్నితో కాల్చడానికి వీలు కాదు. ఇప్పుడు అగ్ని కూడా మనం పరివర్తన, అగ్ని అంటించిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, కట్టెలు కాలిన తర్వాత దాని నుంచి మనము నిప్పులు తీయచ్చు, బొగ్గు తీయచ్చు, ఈ విధంగా పరివర్తన అవుతుంది అగ్ని కూడా. కానీ ఆత్మ పరివర్తన అనేది అయ్యేది కాదు. అది ఆత్మ పేరు కానీ రూపం కానీ. అయితే గుణాల్లో ఏమి సతో రజో తమో గుణాల్లోకి వస్తుంది. ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుతూ ఉంటారు పాపాత్మ, పుణ్యాత్మ, మహాత్మ, ధర్మాత్మ అంటూ ఉంటారు. ఆత్మ తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు. వాస్తవంగా ఎందుకు అంటూ ఉంటారు అంటే అన్ని చేసేది ఆత్మ కాబట్టి. స్వధర్మం సుఖం ఇస్తుంది, పరధర్మం దుఃఖం ఇస్తుంది కాబట్టి స్వధర్మంలో ఉండు. ఏది మన స్వధర్మము శాంతిగా ఉండడు, అదే స్వమానము అంటే స్వయానికి గౌరవం ఇచ్చుకోవడం. నేను ఫలానా, నేను ఫలానా అది కాదు. నేను ఫలానా దుర్ధర్మం, నేను ఫలానా వ్యక్తి, ఇది దుఃఖం ఇచ్చేది. ఎప్పుడైతే ఆత్మ పవిత్రత, జ్ఞానము, శాంతి, సుఖము మూల గుణాల్లో ఉంటుందో ఆ చింతన చెయ్యండి. అది ఆనందాన్ని ఇచ్చేది, అది శాంతిని ఇచ్చేది, అది దుఃఖం ఇచ్చేది కాదు. ఇది పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ మనది వాస్తవంగా? ఇప్పుడు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు ప్రకారాలుగా ఉంటుంది కదా. అదే విధంగా ఆత్మ పర్మనెంట్ అడ్రస్ వచ్చి పరంధామం. ఇప్పుడు యాక్టర్ నేను ఇక్కడ ఉన్నాను, శరీరాన్ని ధారణ చేసి పాత్ర చేస్తూనే టెంపరీ అడ్రస్. ఇది ఇవన్నీ మనసులో ఆలోచించాలి. నేను పరంధామ నివాసి, ఈ సృష్టి నాటక రంగంలో పాత్ర చేయడానికి వచ్చాను, నేను వాపస్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. కాబట్టి మనస్సు బుద్ధికి మనము ఎగరాలి, రెక్కలతో ఎగరాలి. మనస్సు బుద్ధి అనే రెక్కలతో ఎగరాలి. ఎందుకంటే పక్షిలాగా మనం ఆత్మ అనేది, ఎప్పుడైతే మంచి మంచి విచారణ ఈ జ్ఞానం గురించి ఆలోచిస్తూ ఉంటామో వాస్తవంగా అనుభవం అవుతుంది మనకు, నేను ఎంత తేలిగ్గా ఉన్నాను అని. దీని నుంచి అతీతంగా ఉండాలి. శరీరం అనే వస్త్రం నుంచి మనం ఆత్మ, ఆత్మ యాక్టర్. దేహం అనే వస్త్రాన్ని ధరించి పాత్ర చేస్తూ ఉన్నాం మనం. మనం రాత్రి నిద్రపోయామంటే శరీరం నుంచి వేరవుతాం. డీప్ గా నిద్రపోయినప్పుడు, బాగా గాఢ నిద్రలో ఏమీ తెలియదు మనకి, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడే, జాగ్రత్త అవస్థ గుర్తునే ఆ రాజయోగ అభ్యాసం చేయడము అంటే. నిద్రలో శాంతి అనుభవం కావచ్చు, కానీ రాజయోగంలో శాంతి, ప్రేమ, మొత్తం అన్ని అన్ని సద్గుణాలన్నీ అనుభవం అవుతాయి. శక్తి అనేది అనుభవం అవుతుంది. శక్తి యొక్క గ్రూప్ అది. ఆత్మ ఎట్లా నిశ్చయం చేసుకుంటుందో తనను గురించి, ప్రపంచం గురించి, ఇతరుల గురించి, ఒక్క సెకండ్లో మనం అన్నిటికీ బ్రేక్ వేయాలి, వాస్తవంగా స్టాప్ చేయాలి. ఇది రాజయోగం అంటే. ఏది గుర్తు రాకూడదు, నేను ఆత్మ ఇంద్రియాలకు యజమానిని, సంకల్పాలను కూడా జయిస్తున్నాను, ఏ ఆలోచనలున్నాయో అవి కూడా నాకు ప్రతిబంధకం అవుతున్నాయి, ఏమిటికి, భగవంతుని కలవడానికి, నన్ను నేను అనుకోవడానికి. ఇప్పుడు ఆ విధంగా అనుకుంటూ శరీరం నుంచి ఎప్పుడైతే వేరవుతారో, మంచి సంకల్పాలు, సకారాత్మక సంకల్పాలు చేస్తూ ఉంటారో, అప్పుడు తేలిక అనుభవం అవుతుంది. ఇప్పుడు నేను ఆత్మ, శరీరంలో ఉంటూ కూడా శరీరంలో లేను అనేది అనుభవం అవుతుంది. దీని నుంచి న్యారాగా, అతీతంగా. అయితే టైట్ గా ఉంది వస్త్రము అంటే కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి లూజ్ గా ఉండాలి అంటే ఈ విషయాల నుంచి. అదే విధంగా శరీరం అనేటటువంటి వస్త్రాన్ని మనం దూరంగా ఉండాలి. నేను జ్యోతిని, ప్రకాశ నక్షత్రాన్ని, దేహం నుంచి నేను అతీతంగా ఉన్నాను, ఈ శరీరం నుండి వేరు నేను. ఈ చింతన చేస్తూ 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 నేను గుణాలను గుర్తు చేసుకోవాలి. నేను ఫస్ట్ ఆత్మ గురించి ఆలోచన చేయండి, తర్వాత గుణాల గురించి ఆలోచన చేయాలి. శాంతి, ప్రేమ, ఆనందం, పవిత్ర స్వరూపం నేను అని. ఇప్పుడు కొద్దిసేపు ఈ అభ్యాసం చేస్తాం. అందరూ లేవద్దు, ఎవ్వరు లేవకండి. ఇది వినేసి వెళ్ళొచ్చు. ఈ అభ్యాసం చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్, మనకు సంబంధించినటువంటి విషయం. బాగా సీదాగా కూర్చోండి, స్ట్రైట్ గా కూర్చోండి, వంగి కాకుండా. ఆత్మ అనేది ఇప్పుడు ఇంతసేపు తెలియజేశారు కదా, నిశ్చయం చేసుకోండి. బ్రుకుటి మధ్యలో రిలాక్స్ గా కూర్చోండి ఫస్ట్. బాగా మీరు మహాన్ కార్యం చేయడానికి వెళ్తున్నారు, శరీరానికి కష్టం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. పూర్తి రిలాక్స్ గా కూర్చోండి బాగా.
చేతుల్లో ఏమైనా ఉంటే కింద ఉంచండి. అయితే వినండి, ఇది మటుకు కింద పెట్టద్దు. ఇప్పుడు ఏమేమి చెప్తూ ఉన్నాం అదంతా మనసులో అనుభవం చేసుకుంటూ చేయండి. ఇది ఊరికే వినొద్దండి, ఇంతకు ముందు లాగా వినడం కాదు, ఇది అనుభవం చేయండి. ఇప్పుడు వంగి ఎవరైనా ఉంటే బాగా స్ట్రైట్గా కూర్చోండి, కళ్ళు మూసుకోవద్దండి. రాజయోగానికి బదులు నిద్రాయోగం అయిపోతుంది లేకపోతే, కాబట్టి నిద్ర పోకూడదు. కళ్ళు మూసుకుంటే నిద్ర రావచ్చు, లేదంటే వేరే ఆలోచనలు, కాబట్టి కళ్ళు మూసుకోవద్దు. మెయిన్ నేను నన్ను గురించి యోచన చేయడానికి ఇది సమయము అనుకోండి. ఎదురుగ్గా చూడండి, సిస్టర్ ఉన్నారు కదా, ఎదురుగ్గా శిలోబేను చూడండి. వైబ్రేషన్స్ మీ వైపు వస్తాయి. నేను ఆత్మను, నా మనస్సును ఇప్పుడు నా ఆత్మ వైపు ఉంచాలి అనుకోండి, స్థిరంగా ఉంచాలి ఇబ్బరికుటి మధ్యలో అనుకోండి. మనస్సు యొక్క కన్ను అనే దాన్ని తెరిచి ఉంచండి. జ్ఞానం యొక్క అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఈ జ్ఞానం అంటే తెలివి, ఇంతవరకు తెలుసుకున్నాం కదా తెలివి. దీంట్లో చూసుకోండి, నేనెవరు, నేను ఎక్కడి నుంచి, మనకు సంబంధించింది కాబట్టి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. మెయిన్ శ్రద్ధగా చెయ్యాలి కూడా ఇప్పుడు అభ్యాసం. నేను ఈ శబ్ద ప్రపంచం నుంచి కొద్దిసేపటికి నేను దూరం వెళ్ళిపోవాలి, అక్కడ ఆలోచనలు కూడా లేదు, సంకల్పం కూడా లేనటువంటి ప్రపంచానికి. ఇప్పుడు యోగం చేయాలి. ఇప్పుడు లైట్ ఉంది కదా, గోల్డెన్ బల్బ్ వెలుగుతూ ఉంది కదా, అది ఎక్కడ గుర్తు చేపిస్తుంది మిమ్మల్ని? పరంధామాన్ని గుర్తు చేపిస్తుంది, ఎందుకంటే రెడ్ గా ఉంటుంది ఆ ప్రపంచం, గోల్డెన్ కలర్ లో ఉంటుంది. అక్కడ మనం మనస్సు బుద్ధిని ఉంచాలి. ఊహించుకోండి, ఊహించుకోండి ఆ విధంగా ఈ శబ్దాల నుంచి. అక్కడ ప్రకృతి యొక్క ఆకర్షణలు కూడా లేవు, అక్కడ కర్మ లేదు, పని లేదు, దేహం కంటే దేహము లేదు, అక్కడ సంకల్పాలు అశుద్ధము లేదు, సంకల్పం లేదు. ఇప్పుడు మనల్ని శుద్ధ సంకల్పాలతో మనకు మనం మననం చేసుకోండి. అది ఇది రమణీయకంగా తీసుకోండి యోగం అనేది. గుర్రం ఏం చేస్తాం, గుర్రాలను గట్టిగా రెండు పగ్గాలతో లాగుతారు కదా, గట్టిగా పట్టుకుంటారా, మనస్సు బుద్ధి అనే దాన్ని రెండు పగ్గాలు, వాటిని మీ కంట్రోల్లో ఉంచుకోవాలి. మనస్సును ఎక్కడా పోనీయద్దండి, బుద్ధి ఉంది కదా దానికి కరెక్ట్ నిర్ణయం తీసుకుని నా కోసం చేస్తూ ఉన్నాను ఇప్పుడు అనుభవం చేసుకోవాలి అనుకోవాలి. నేను ఏమి యోచిస్తున్నానో అది బుద్ధితో విచారణ చేయాలి. సీదా కూర్చోండి, బాగా స్ట్రైట్ గా కూర్చోండి, లోపల ఆనందం తీసుకొచ్చుకోండి. ఏదో చెయ్యాలి అంటే చేస్తున్నామని కాదు, ఆనందాన్ని తెచ్చుకోండి. ఎందుకంటే మీరు సత్యమైన సంపాదన చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు, ఇది సంపాదన. లోపలికి వెళ్ళండి అంటే మనస్సుతో మీకు మీరు ప్రశ్నించుకోండి లోపల, నేనెవరు. ఒకసారి ఆలోచించండి, నేనెవరు, మీకు నేనెవరు, నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎందుకు వచ్చాను ఈ ప్రపంచానికి, నేను ఒక ఆత్మను. బుద్ధి ద్వారా మనసుకు చింతన ఆలోచన ఇవ్వండి, నేను ఒక ఆత్మను, నేను ఆత్మ, ప్రకాశ స్వరూపమును, జ్యోతి స్వరూపమును, శక్తి యొక్క నక్షత్రాన్ని, వెలిగేటటువంటి నక్షత్రాన్ని, బ్రుకుటి మధ్యలో వెలుగొందుతున్న చైతన్య శక్తిని, శరీరము అనేటటువంటి ఇంద్రియాల యజమానిని. ఈ శరీరం నాకు ఒక సాధనం, ఈ శరీరం నాకు ఒక మాధ్యమం, ఈ శరీరము అనే ఇంద్రియాల ద్వారా నేను ఆత్మ. చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను, ఇప్పుడు నేను ఆత్మ. శరీరం నుంచి వేరైనాను, ఈ సాకార ప్రపంచం నుంచి దూరంగా పైన దృష్టి పెట్టుకోండి. నా ఇల్లు మూలవతనం పైన, ఐదు తత్వాలకి అతీతంగా ఉంది.
ఊహించుకోండి, పైన ఊహించుకోండి. ఇప్పుడు సూర్య, చంద్ర, నక్షత్ర, ఆకాశాదులకు పైన అనుకోండి ఒకసారి మనసులో. ఆత్మల ప్రపంచం అది, మన ఇల్లు. నా ఆత్మ యొక్క మూలవతనం నా ఇల్లు. నేను మనస్సు బుద్ధితో నేను అక్కడికి చేరుతున్నాను. అనుభవం చేయండి ఇప్పుడు అక్కడ ఎలా ఉంది అనేది ఊహించుకోండి. అది అఖండ జ్యోతిర్మహాతత్వం ప్రకాశంగా వెలుగుతూ ఉండేది. నలువైపులా అంతటా శాంతి శాంతి. ఈ బేహద్ ప్రపంచంలో నేను ఆత్మ. ప్రకృతి యొక్క సర్వాకర్షణల నుంచి దూరంగా వ్యక్తి లేరు, వస్తువు లేదు, వైభవాదులు లేవు. శరీరము లేదు, నేను ఒక్కటే మెరిసేటటువంటి నక్షత్రం ఆత్మ. ఒక జ్యోతిని చాలా శాంతిగా ఆత్మ యొక్క మూల స్వభావం శాంతి శాంతి శక్తి నా ఆత్మలో నిండి ఉంది. నా నలువైపులా శాంతియే శాంతి. ఎంత నిస్సంకల్పం, నేనాత్మ శుద్ధంగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను, ప్రేమ స్వరూపమును ఆనంద స్వరూపమును సర్వబంధనాల నుంచి ముక్తైనాను, చాలా తేలికగా ఉన్నాను, ఎంత శాంతి అనుభవం అవుతోంది. శాంతి శక్తి నాలో నిండుతోంది. నేను ఆత్మ. నా మూల స్వభావాన్ని తెలుసుకుంటున్నాను. నేను ఆత్మ. నా స్వమానంలో స్థితమయ్యాను. నేను శక్తి స్వరూపాత్మను. పవిత్రత శక్తి నా ఆత్మలో వెలుగొందుతుంది. నేను ఆత్మ, ఎంత శుద్ధంగా ఉన్నాను, స్వచ్ఛంగా ఉన్నాను. ఒక దివ్య శక్తిని నేను, నా ఆత్మిక స్వరూపాన్ని గుర్తుంచుకున్నాను. నాలో దివ్య శక్తిని నింపుకొని ఆత్మ వాపస్ పరంధామం నుంచి కిందకొస్తున్నాను. ఈ సాకార శరీరంలోకొచ్చాను. కర్మక్షేత్రంలోకి తిరిగి కర్మ చేయడానికి వచ్చాను. కానీ ఒక కొత్త చైతన్యంతో, కొత్త విచారణలతో నేను ఈ శరీరం యొక్క ఇంద్రియాలకు యజమానినై నేను ఆత్మను సృష్టి నాటక రంగస్థలంలో యాక్టరై శరీరం అనే వస్త్రాన్ని ధరించి రకరకాల పాత్రలను అభినయిస్తూ వచ్చాను. నా అసలు ఇల్లు, అసలైన ఇల్లు శాంతిధామం. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనస్సు బుద్ధితో నా ఇంటికి వెళ్ళగలను, నా తండ్రి దగ్గరకు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు నేను ఒక అభినేత యాక్టర్ అయి సృష్టి రంగస్థలంలోకి వచ్చి పాత్ర చేయగలను. ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కిందకి రాగలను. ఈ సుందరమైనటువంటి కళ, ఈ జీవితంలో జీవించే కళ అంటే ఇది. జీవితం అంటే ఇలా ఉండాలి. ఇదే స్థిత ప్రజ్ఞ అవస్థ. ఇది కమల పుష్ప సమానమైన జీవితం. బురద నుంచి దూరంగా, అంటే వికారాల నుంచి దూరంగా ఉండే జీవితం. దీని నుండి నా జీవితం సార్థకమవుతోంది. జన్మ జన్మాంతరాలకు భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాను. ఓం శాంతి, శాంతి, శాంతి.